మానవ జీవితం మనకొచ్చినందుకు 24 గంటల్లో 24 నిమిషాలైనా కనీసం 24 అర నిమిషాలైనా రామ రఘురామ కోందరామ కళ్యాణరామ పట్టాభిరామ సుగుణస్వామ దాశరథి దయాసరథి అని ఎవడైతే ప్రార్థించడో పరమేశ్వర నీలకంఠ మృత్యుంజయ కైలాసపతి గవర్ధి భోళాశంకరాన్ని ఎవడైతే స్తుతించడు జగజ్జనని లోకమాత కాత్యాయని కనకదుర్గ రాజరాజేశ్వరి బాలా త్రిపుర సుందరి దుర్గా గాయత్రి మాతా భవానీ జనని అని ఎవడైతే కీర్తించడు కృష్ణ ముకుంద మురారి అచ్యుత అనంత గోవింద కేశవ మాధవ మధుసూదన జనార్దన చక్రపాణి అని ఎవడైతే పిలవడు వాడి నోరు నోరే కాదన్నారు. మరేమిటది రాతి రోల నవలెర్ర, దాన్ని రాతి రోలనాలన్నారు. ఇక్కడ రోల్ని దేనికి తెచ్చాడు సావితగా ఇన్ని ఉండగా అంటే, అమ్మా రోల్ చేసే పని ఏమిటో మీకు తెలుసు. ఏం చేస్తుంది రోలు? పొద్దున లేస్తే ఇన్ని మినప్పప్పు కందిపప్పు పెసరపప్పు వేస్తే పిండి చేసి పెడుతుంది. మరి రామకృష్ణ పరమేశ్వర అన్నటువంటి ఆ నూరని రోల్ చేస్తున్న పని ఏమిటి? పొద్దున లేస్తే ఇన్ని గారెలు బూరెలు ఇడ్లీలు పెసరట్లు మినపట్లు వేస్తే రుబ్బేస్తుంటుంది అన్నమాట. ఇదొక పిండిగాని అస్తమానం ఎంతసేపు ఎక్స్పోర్టు ఇంపోర్టు ఉంటే ఇలా అయితే పశువులకి మనకి తేడా ఏముందండి? ఆహార నిద్రాభయమై సునాని, పశువులు ఆహారం తింటున్నాయి మనం ఆహారం తింటున్నాము, అవి నిద్రపోతున్నాయి మనం నిద్రపోతున్నాము, అవి భయపడుతున్నాయి మనం భయపడుతున్నాము. ఈ వ్యవహారాలు వ్యాపారాలు అందరికీ ఒకటి. ఏమిటి మానవుడి ప్రత్యేకత? మానవుడికి విజ్ఞానం ఉంది, సుజ్ఞానం ఉంది, ప్రజ్ఞానం ఉంది, బ్రహ్మజ్ఞానం పొందే అధికారం ఉంది, ఆత్మజ్ఞానం పొందే అవకాశం ఉంది. ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా మానవుడు మాధవుడు కావచ్చు. మా దయచేసి మాట్లాడకండి. కావచ్చు నరుడు నారాయణుడు కావచ్చు, జీవుడు ఈశ్వరుడు కావచ్చు. ఎలా ముఖం ఎలా వస్తుంది? దీనికి ఒక్కటే మార్గం చెప్పారు, ప్రతి వాళ్ళకి ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఉండే కోరికలు రెండే. ఏమిటా రెండు? ఎప్పుడూ సుఖం ఉండాలి, ఎప్పుడూ దుఃఖం ఉండకూడదు. మరి ఎలా వస్తుంది సుఖం? ఇంద్రియముల వల్ల వస్తుందా? రాదని ఎవడికి వాడికి ఎప్పటికప్పుడు తెలిసిపోతున్నది. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, డబ్బు ఎక్కువగా ఉంటే బాధ, అసలు లేకపోతే అంతకంటే బాధ, తిండి ఎక్కువగా తింటే బాధ, తిండి లేకపోతే మరీ బాధ. అంచేత ఎప్పుడు ఇంద్రియముల వల్ల మనకేమీ శాశ్వతమైన సుఖం కనపడటం లేదే. మరి శాశ్వతమైన సుఖం ఎలా వస్తుంది? ఒక్కటే మార్గం, వైరాగ్యమేవా త్యాగేనైకే అమృతత్వ మానసు. పెద్దలు చెప్పారు సిద్ధాంతం, దానికి పూర్వపక్షం లేదు. వైరాగ్యం వల్లనే మోక్షం వస్తుంది. వైరాగ్యం ఎలా కుదురుతుంది? జ్ఞానం వల్లనే కుదురుతుంది. జ్ఞానాదేవత కైవల్యం తెలుగులేదు దానికి. మరి జ్ఞానం ఎలా కుదురుతుంది? భక్తితోనే కుదురుతుంది. భక్తి ఎలా కుదురుతుంది? భగవన్నామంతోనే కుదురుతుంది. 9 రకాల భక్తి మార్గాలు చెప్పారు మన పెద్దవాళ్లు. తరహృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనమున్, సేవయు, ఆత్మయుర్గయున్, సంకీర్తనల్, చింతనంబరు. ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచు దళతున్ సత్యంబు దైత్యోత్తమ అని ఏనాడో ఈ దేశంలో ప్రహ్లాద భాగవతుడు గట్టిగా చెప్పిన మాట. దైవభక్తి లేని సంసారాలు ఎలాంటివి? ఆయన అవి కూడా చెప్పారు. అంధేందుదయమున్, గుడ్డివాడు సూర్యోదయం చూడలేదు. మహాబధిర శంఖారావుములు, చెవిటివాడి దగ్గర శంఖం ఉత్తే ఉపయోగం లేదు. ముఖ సద్గ్రంథాఖ్యాపనములు, ముగివాడి దగ్గరికి తీసుకుని వెళ్లి రామాయణం పుస్తకం చేతికిచ్చి 4 శ్లోకాలు చెప్పమంటే చెప్పలేడు. నపూంసక మధుకాంక్షలు, మీకు నేను చెప్పక్కర్లేదు, అర్థమయ్యే ఉంటుంది. కృతజ్ఞావళి బంధుత్వంబులు ఉన్నారు చుట్టాలు చాలా మంది, పెడితే పెళ్లికూడు లేదా పిండాకూడు. వీళ్ళు కాదు చుట్టాలు, అమ్మా ఇద్దరే చుట్టాలు ప్రతి వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. ఎవరా ఇద్దరు? ఒకడు అతిథి, రెండో వాడు అపనింద చేసేవాడు. అతిథి ఏం చేస్తాడు? పుణ్యం ఇస్తాడు. అపనింద చేసేవాడు పాపం తీసుకుంటాడు. ఈ రెండే మనిషికి కావాలి, పుణ్యం రావాలి, పాపం పోవాలి. లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారము. పందికి బురదలో బొరలాడుతుంటేనే ఆనందంగా ఉంటుంది, దానికి గోదావరి స్నానం చేసినట్టుగా ఉంటుంది. ఏముండవు పంది గారు, అలా బురదలో ఎందుకండి బొరలాడతారు? కొంచెం యువతలకి రెండుసార్లు మంచి గంధం రాస్తావంటే రాకపోగా దాని తోక ఊపుతుంది, ఆ గంధం వచ్చి మన్నెత్తి మీదనే పడుతుంది, మనమే స్నానం చేయాలి. అందుకనే ప్రహ్లాదుడు చాలా చక్కగా చెప్పాడు, వాత్సపు చీకటింబడి. ఈ చీకటిట చాలా గాఢమైనటువంటిది, రాత్సపు చీకటింబడి, నిజమైన చీకటి ఇది. గృహవ్రతులై, ఈ గృహవ్రతం ఉందే ఇంకో వ్రతం ఇంకో వ్రతంలాగా దీనికి ఒక సంకల్పం ఎప్పుడు చేస్తూ ఉండడమే అది కావాలి. గృహవ్రతులై, హృదయ ప్రవిష్టులై, చెడుగుతున్న వారికి చెచ్చర బుట్టునే పరులు చెప్పిననైనా, స్వేచ్ఛనైనా, ఏమిచ్చిననైనా, కారణకు నేగిననైనా హరి ప్రబోధము. కారణివారి నూతగుడి కారణివారి నూతగుని కారణివాడు విశిష్ట వస్తువులు కారణ భంగి కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు. కొంతమంది ఆ భగవత్ సాహిత్యం కలుగుతుంది. ఎవరికి? కొందరటగందు రకించిన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంభృత కర్ములు దానవేస్తారు. స్వామి నీ దాస 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 దాసుణ్ణి అని ఎవడైతే అంటాడో వాడికి ఆ పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. నీ అతి తెలివితేటలు పనికిరావయ్యా, శోధించబడే సర్వశాస్త్రములు నేను అన్ని శోధించి చెప్తున్నానన్నాడు. శోధించబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వెయ్యేటికిల్ గాథల్ వెయ్యేటికిన్ గాథల్ మాధవ సేముషీతరని సాంగత్యంబునంగాక దుర్మేధం దాటకవచ్చుని సుతవధూ మీనోగ్రవాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంభోనిధి. ఆ పరమాత్మ అనుగ్రహం లేకుండా ఈ భయంకరమైన సముద్రం దాటడం చాలా కష్టం, సంసార సముద్రం దాటడం చాలా కష్టం. ఇందులో భయంకరమైనటువంటి మొసళ్ళున్నాయి, కూతుళ్ళనే మొసళ్ళు, అల్లుళ్ళనే తిమింగలాలు, కొడుకులనే సొరచేపలు. అబ్బు, ఇది చాలా కష్టమైనటువంటిది. ఆ మాధవ సేముషీతరని సాంగత్యంబునగాక ఆ పరమేశ్వరుడి దివ్య నామ అనుభూతి అనేటటువంటి పడవలో దక్కితే ఇన్నేళ్ళు వచ్చినాయి మనకి ఇంట్రెస్ట్ ఏమిటో ఏమిటంటే పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసారద అగ్నికి వెరటు నన్ను నీ పాదాశ్రయం చేయవే అన్నాడు. చూసారా, అందుకనే భక్తుల్లో మొదటి పీట వేసుకొని కూర్చున్నాడు. నీకు ఇంకేమైనా కావాలంటే కోరుకోరా అన్నాడు ఆయనప్పటికీ. నాకేం అక్కర్లేదు స్వామి, నా తండ్రికి మోక్షం ఇయ్యమన్నట్టు ప్రహ్లాదుడు. అంటే ఆయన అన్నాడు, నేనెప్పుడైతే నీ తండ్రి మీద ఇలా చెయ్యి వేశానో త్రిసప్త పూర్వజులం కూడి అతడు తరించాడని, 21 తరాలతో పాటు వాడిని తరించారు రా అన్నాడు నీ వంశ. కాబట్టి అయ్యా హరి అంటే సర్వ పాపాలు హరించిపోతుంది, హరా అంటే కరువు తీరిపోతుంది, గోవింద అంటే ముక్తి కలుగుతుంది, భగవన్ నామమే మనకు శరణ్యం. ఒక్కసారి చక్కగా గోవింద హరి అని భగవన్నామం చేయండి. యథాశక్తిగా నేను కథాగానం చేస్తాను. ఈ దేవాలయం చాలా గొప్పది, ఇక్కడ ట్రస్ట్ బోర్డు వారు చాలా గొప్పవారు, నిజమైనటువంటి ధర్మకర్తలు. అలాగే ధర్మకర్తల గోవింద హరి, శ్రీ ఆంజనేయ వరద గోవింద హరి, జయ ప్రహ్లాద వరద గోవింద హరి, జయ అంబరీష వరద గోవింద హరి, రాజా రామచంద్ర మహారాజుకి జయ, సీతామాయికి జయ, వంశ హనుమానికి జయ, గోపాలకృష్ణ పరమాత్మకు జయ, శ్రీ వినాయక స్వామి వారికి జయ, శ్రీ శంకర పూజ్య వాళ్ళ వారికి జయ, శ్రీ రాజరాజేశ్వరి మాతకు జయ, శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారికి, శ్రీ శంకర పూజ్య వాళ్ళ వారికి జయ, శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి, శ్రీ సాయిబాబా వారికి జయ, హర నమః పార్వతీపతే హర హర మహూది. ఈనాడు శివభక్త శిఖామణి అయినటువంటి భక్త మార్కండేయ చరిత్ర ఈనాటి కథాగానం. చాలా గొప్ప కథ. ఇందులో ముఖ్యమైనటువంటిది హరికథా పితామహులైనటువంటి కుంభావ సరస్వతి అష్టభాషా ప్రవీణుడు అఖిల విద్యావేత్త విజయనగర వాసి అయినటువంటి శ్రీమద్ అజ్జాడ్ ఆదిభట్ట నారాయణ దాస్ గారి రచనా వైభవం దీంట్లో చాలా ఎక్కువగా కనపడుతుంది. చాలా మంచి మంచి కీర్తనలు రాశారు వారు. భక్త మార్కండేయ చరిత్ర కథాగానం. వినుడి మార్కండేయుని చరితము విని కథమిహి కనుడు భక్తి పోగలచిన మనమున గానవచ్చు నాకు మునుపు మృకండుండను ముని కృత యుగమున తేజల్లు బలరాజు సురులకు దొడవగుచు అతడు ధత్రి అసుర యశమున మీరు ప్రకట వేద శస్త్ర పఠనములతో బ్రహ్మచర్యమున మనియ పాల కలంకముగ మరుత్పతియరు కన్యరు భార్య గజేసి కొలియరు అయ్యా కృతయుగంలో మృకండ మహర్షి అని ఓ మహానుభావుడు ఉండేవాడు, గొప్ప తపస్సు. ఆయన ఎంత తపస్సు అంటే ఈ మృకండ మహర్షి అనే పేరు ఆయనకి సార్థక నామం. అంటే ఆయన ఇలాగా ఒక శిలగా ఒక బొమ్మలాగా ఒక రాతిలాగా కూర్చొని రాయిలాగా కూర్చొని ఆయన అలా నిశ్చలమైనటువంటి నిర్వికల్ప సమాధితో తపస్సు చేసుకుంటూ ఉంటే అనేక మృగములు వచ్చి ఆయన్నిలా రుద్దుకొని ఆయన ఒక ఆయన నిశ్చలమైనటువంటి అలా కూర్చొని ఉంటే ఆయన నిజంగా ఒక శిలేననుకొని మృగములు వచ్చి ఆయన్నిలా రుద్దుకొని వాటి దురద తీర్చుకొని వెళ్ళిపోయేవి. మృగముల కండూయాన్ని తీర్చిన వాడు కాబట్టి ఆయన పేరు మృకండ మహర్షి. ఆయన గొప్ప పండితుడు, వేద వేదాంగవేత్త, తత్వజ్ఞాని, శాస్త్రాలన్నీ తెలుసుకున్నటువంటి వాడు, నిజమైనటువంటి అనుష్ఠానం చక్కగా చేసుకునేటటువంటి వాడు, సాంప్రదాయజ్ఞుడు, తేజస్వి, యశస్వి, వర్చస్వి, ఓజస్వి అన్నీ ఉన్నాయి. అయినా ఎన్ని ఉన్నా మానవుడు మూడు రుణాలతో పుడతాడు, దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. ఈ మూడు తీర్చుకోవాలి ఎవడైనా సరే. దేవరుణం ఎలా తీరుతుంది? దైవకార్యాలను చేయడం చేత, దైవారాధన చేయడం చేత, క్షేత్రాల్ని సందర్శించడం చేత, వగేరాదం చేత. ఋషులుగా తీరుతుంది తపస్సు చేయడం చేత, దాన ధర్మాలు చేయడం చేత. పితృనగరా తీరుతుంది సంతానం కలడం చేత. సంతానం కావాలంటే వివాహం చేసుకోవాలి. అరయం వంశము నిలపనే కదా వివాహము అన్నారు. అందుకని చక్కని అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆ అమ్మాయి పేరు మరుద్వతి అన్నారు. చాలా అందమైనటువంటిది, అంతకంటే గుణవతి అన్నారు. ఆవిడ ఎలాంటిది అంటే నారాయణ దాస్ గారు అంటారు, అమరోద్వతి చామీకర జ్యూతి, అమరోద్వతి దినచర్య ఎలా ఉండేదంటే రాస్తారు, ఉదయముతో స్నానమయ్యి ఒప్పుగా కుంకుమ పొట్టు పెట్టి అభ్యుదయము భర్తకి మనసు పూజలు చేయు ఉమా మహేశూలం. పితపగృహము నల్గడల నీటుగా చేసి రసాన్నము ప్రియం పొలవగబెట్టు నాథునికి అనూన సతిత్వము తేజరిల్లగా. తెల్లవారుసామునే లేచేది, కుర్చెములు తీర్చుకొని చక్కగా స్నానం చేసేది, తులసిమ్మలో ఇన్ని నీళ్లు పోసేది, ఒక్క ప్రదక్షిణం చేసి నమస్కారం చేసేది. ఎన్మూలే సర్వతీర్థాన్ని, ఎన్మధ్యే సర్వదేవతాః, ఎదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం. తులసి దళం నీళ్లలో వేసి పుచ్చుకుంటే కొన్ని రోగాలు పోతాయి. తులసి చెట్టు ఇంట్లో గనక ఉంటే భూతప్రేత పిశాచాది బాధలుండవు, సుఖశాంతులుంటాయి. శివుడికి పూజ చేసిన తర్వాత మారేడు బిల్వ దళం గనక తెచ్చి నూరి ఒంటికి రాసుకుంటే కుష్ఠరోగం సైతం పోతుంది అని చెబుతున్నారు. అంచేత చక్కగా ఆ తులసమ్మకు ఒక్క ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే భూప్రదక్షిణం చేసినంత ఫలితం కలుగుతుంది అంటున్నారు. చక్కగా తులసిమ్మను ప్రార్థించేది, తరువాత ఇల్లు నలుగడాలా నీటుగా చేసేది. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా చెప్పారు ఈ కథలో. ఇల్లు నలుగడలా నీటుగా చేసేది. ఒక్కో ఇల్లు చూస్తుంటాం మనం, బెడ్రూమ్ చాలా నీట్గా ఉంటుంది, మిగతా ఇల్లంతా మున్సిపాలిటీ ఏదోళ్ళం. అలా కాదు, నలుగడలా నీటుగా చేసేది ఆమె. అంతేకాదు, రసాన్నముల్ ప్రియం వదవగా వండి నాథునికి అనూన సతీత్వము తేజరిల్లగా చక్కగా తినిపించేదిట, కొసరి కొసరి తినిపించేదిట, ఆ భుక్తశేషాన్ని ఆవిడ భోంచేసేదిట. ఎప్పుడూ నా భర్తను రక్షించండి స్వామి, నా భర్తను రక్షించమ్మా, ఓ పార్వతీ పరమేశ్వరులారా అని ప్రార్థిస్తూ ఉండేదిట. ఎందుకు? ఆవిడ భర్త బాగుంటే ఆవిడ బాగుంటుంది, మేం కూడా అంతే. మీరందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. ఎందుకు? మీరందరూ బాగుంటే మేము బాగుంటాం. మానవుడు సంఘజీవి. అందుకనే కవిగారు అంటాడు నారాయణ దాస్ గారు, ఆ మరుద్వతి వంటి ఇల్లాలు గలుగువానిది భూమిలో స్వర్గ వైభవం కాని. గ నెగ్గాడి గంపతోక ఉరంగు తలుపువానికి మరి వేరే సావుగలదే. తోడింటారు చాలా మంచి రాగం, ఎంత తోడినా తోడుతూ ఉండొచ్చు విద్వాంసులు. వారిని వదిలిపెడితే తెల్లవారులు తోడుతారు, ఎంత తోడినా తరగదు. కావండి, ఆ మరుద్మతి వంటి ఇల్లాలు కలిగిన వానికి భూమిలో స్వర్గం ఉందిట. ఎక్కడో లేదంటే స్వర్గం భూమిలోనే ఉందిట. స్వర్గం అనుక్షణం స్వర్గమే. అనుకూలమైన భార్య గనక లభిస్తే, ప్రతికూలమైన భార్య గనక అయితే నరకం ఎక్కడో లేదుట. ప్రత్యక్ష నరకం ఎప్పుడూ నరకమేట. అనుకూలమైన దాంపత్యం ఎలా ఉంటుంది? 63 లాగా ఉంటుంది అన్నట్టు. అంటే 6 ఇడిదిరిగుంటుంది, 3 ఇడిదిరిగుంటుంది. అంటే మొగుడు పెళ్ళం హోరహోర ఎదురుగా ఉండి ఏమిటి సంగతులు, ఏమిటి విశేషాలు అలా మాట్లాడుకుంటారు. ప్రతికూల దాంపత్యం 36, 3 ఇడిదిరుగుంటుంది, 6 ఇడిదిరుగుంటుంది. ఎప్పుడు ఎడమహం పెడమహం. అయితే ఇంత అనుకూలంగా వాళ్ళున్నా వాళ్ళకి ఓ లోటు ఉందిట. నోటి లేనివాడు సర్వజ్ఞుడు ఈశ్వరుడే. ప్రతివాడికి ఏదో ఒక లోటు ఉంటుంది. వాళ్ళకి లోటు ఏమిటి? సంతానం లేదు. ఏం సంతానం లేకపోతే ఉన్నవాళ్ళకి తెలియదా బాధ? 4 పిల్లలున్న తల్లి అనుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా పిల్లలతో విసుగుతో పడలేక, పిల్లలు లేని వాళ్ళు ఎంత అదృష్టవంతులు. కానీ పిల్లలు లేని వాళ్ళకు తెలుస్తుందా బాధ? అమ్మా అనిపించుకుందామని పాపం ఏ తల్లికైనా ఉంటుంది. అసలు భార్య రుణం ఎప్పటిదాకా ఉంటుందంటే, ఒక్క మగపిల్లవాడిని కని భర్తకిచ్చేదాకా భార్య రుణం తీరదట. సంతానం లేకపోతే ఎంత బాధ? అపుత్రస్య గతిర్నాస్తి ఏం చెబుతున్నారు? పుత్రులు లేని వాళ్ళకి గతులు లేవు అంటున్నారు. నీకు స్వర్గాది పుణ్యలోకాల్లో ఎంట్రన్స్ ప్రవేశం కావాలి అంటే నీ ప్రతినిధి ఒకడు ఇక్కడ ఉండాలి. చూశారు, ఒక్కోసారి ఆవిడ పేరంటానికి వెళ్ళేది. పేరంటానికి వెళితే 100 మంది పిల్లల్ని నేసుకొని వచ్చేది వశిష్ఠ మహర్షుల వారి పిల్లం, 20 మంది బిడ్డలు నేర్చుకొని వచ్చేది ఇంకో మహర్షి పెళ్ళం, 10 మంది బిడ్డలు నేర్చుకొని వచ్చేది ఇంకో జమదగ్ని మహర్షి పెళ్ళం. కావండి, ఈయన అడిగేవాళ్ళు, ఏమమ్మా మీకు పిల్లలు ఎంతమంది? లేరు అని చెప్పడం బాధ. ఎవరైనా ఏమడుగుతారు మగవాళ్ళని మాత్రం, మీ పిల్లలు ఎంతమంది, ఏం చేస్తున్నారు అని అడుగుతారు. కానీ మీరు సేల్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు, మీ టర్న్ ఎవరు ఎంత, ఇది ఎవరు అడగరు. కాకపోతే ఇప్పుడు పిదపకాలం. మీకు పిల్లలు ఎంతమంది? 5 మగపిల్లలు ఎంతమంది? ఆడపిల్లలు ఎంతమంది? ఆడపిల్లలు 2, మగపిల్లలు 3. ఆహా, రాబడి ఎక్కువే. ఇప్పుడు వచ్చింది ఈ ప్రశ్నలు. అలా కాదు, మీకు పిల్లలు ఎంతమంది అని అడిగేవాళ్ళు. లేరు అని చెప్పడానికి ఆవిడ చాలా బాధపడిపోయేది. ఒకనాడు పేరంటానికి వెళ్ళింది, ఇంటికి వచ్చింది, ఏడుస్తూ కూర్చుంది. భర్త దగ్గరికి వచ్చాడు ముఖండ మహర్షుల వారు. ప్రియురాల, ఎందుకే ఏడుస్తున్నావు అన్నాడు. ఆవిడ ఇంకా ఎక్కువ ఏడవడం మొదలు, ఎందుకే ఏడుస్తున్నావు అని చెప్పేసి ఆవిడ కొప్పు ఇలా కొనగోళ్లతో దువ్వి ఆ కన్నీళ్లు తుడిచి హృదయం మీద వాల్చుకొని, ఇప్పుడు చెప్పు ఏమిటి బాధ అన్నాడు. అది అనురాగం అంటే. భార్యకు ఏదైనా సమస్య వస్తే
తన సమస్యగా భావించి
మన వంశం తరించాలంటే సంతానం కావాలి కదా. కాబట్టి మీరు మంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకోండి, నేను కూడా తరిస్తాను అంది. పిచ్చిదానా, ఇంకోరిని చేసుకుంటే మాత్రం పిల్లలు పుడతారని నమ్మకం ఏమిటి? ఈశ్వరానుగ్రహం ఉంటే గాని ఇలాంటివి సాధ్యం కావు. తపస్సు రాతను తిరిగి రాస్తుంది. నీకు మార్గం చెబుతాను విను అన్నాడు. చెప్పండి ఏంటి? ఆయన చెబుతున్నాడు, వారణాసి వారణసి వరుణ శివ వారణసి వరుణ శివ వారణసి వరుణ శివ వారణసి వరతబు తనకు తబిరకి తునకు తబిమా అనవరతబు తనకు తబిరకి తునకు తబిమా రజ్నాసి వారణసి వరుణ శివ రజ్నాసి వరుణ అసి అనే రెండు నదుల మధ్య ప్రవహించేటటువంటి ఆ రెండు నదుల మధ్య ఉండేటటువంటి ప్రదేశాన్ని వారణాసి అంటారు. అది పాపాలకు అసి వారణాసి, విశ్వేశ్వరుడికి నిలయం. అక్కడికి వెళ్ళి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే కాని పనింటూ ఉండదు. చూడు, మనమే కాదు ఎంతో మంది అక్కడికి వెళుతుంటారు. ఘోర పాపులకు కుష్ఠరోగులకు ఘోర పాపులకు పూరి జర పరిపూరి తులకు గతివారణసి వారణసి కారబంధు విద్యాధీరులకు అపార మూర్ధ చిత్తులకు యోగాచార కుల భక్తులకు ఘన సంసార వారి నిర్భక్తులకు దారబంధు విద్యాహీనులకు అపార మూఢచిత్తులకు యోగాచారకుల భ్రష్టులకు ఘన సంసార వారి రాశి నిర్మగ్నులకు గతి వారణాసి. అక్కడ ఉన్నటువంటి వాడికి అన్నం లేదనే మాట లేదు. వేములవాడలో ఉంటే ప్రసాదాలు తిని బతకొచ్చు. నా అనుభవం ఉండడానికి ఎప్పుడు వీలు కాదు, కానీ మహా టేస్టీగా చాలా చక్కగా చేసి పెడుతూ ఉంటారు. చూశారు, అక్కడ ఉన్న వాళ్ళకి అన్నం లేదనే మాట లేదు. అన్నపూర్ణాదేవి అందరికీ అన్నం పెడతానన్నది. ఇక్కడ ఎవడు వచ్చినా నేను మోక్షం ఇస్తానన్నట్ట విశ్వేశ్వరుడు. అందుకనే కాశీలో ఏ పొజిషన్ లో వచ్చినా కుడి కర్ణం పైకి తిరుగుతుంది. అంటే విశ్వేశ్వరుడు పంచాక్షరి మంత్రం ఉపదేశిస్తాడట వాడి చెవులు. చూశారు, అందుచేత అందుకనే కాశీ గంగ ఎప్పుడు శవాలు కొట్టుకొస్తుంటాయి దాంట్లో. ఆ శవాల మీద పురుగులు ముసురుతుంటాయి. ఆ గంగ తెచ్చి కనుక నిలబట్టే పెట్టుకుంటే కొన్ని సంవత్సరాలు ఉంటుంది చీలు వేసి. అందుచేత అనేకమైనటువంటి క్షేత్రాలు, అనేకమైనటువంటి మహత్యాలు ఉన్నాయి. ఇందాక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు నాకు రెండు మూడు చెప్పారు. చాలా విశేషాలు ఎన్నెన్నెన్నెన్నో ఉన్నాయి. సిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. శ్రీశైలంలో సంజీవ్ ఉంది, సింహాచలంలో సంజీవ్ ఉంది, కేజర్లలో సంజీవ్ ఉంది. ఇప్పుడింకా కొన్ని యంత్రయుగం అయిపోయిన తర్వాత కొన్ని మహత్యాలు తగ్గుతున్నాయి, కానీ శ్రీశైలంలో ఆ పాలధారలో నీళ్లు గనక వాసం చూస్తే పాలవాసన వచ్చేవిట పూర్వం. పంచధారలో నీళ్లు గనక వాసన చూస్తే పంచామృతాల వాసన వచ్చేవిటే. అనేకమైనటువంటి సిద్ధ ప్రదేశాలు. కాబట్టి మనం కాశీకి వెళదాం, కావున నచ్చలి మనము కాశీకి పోవాలి. అక్కడికి వెళదాం, అది ఘన దేవవాహిని పావనమై శృతి పర్వంగా చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళదాం అన్నారు. సరే, మంచి పని చేయడానికి ఆలస్యం ఎందుకు? వెంటనే బయలుదేరారు. భూరి భద్రకారి వారి పుంగ విభూషిత శివోత్తమాంగ చారు తుంగ కల్లోల డోలా విజల ద్రాజిత విహంగ తీర రమ్య సోపార జపత పోజర్ణ తీర్థ జన సంగ కారణభూత అఖండ ఘోర పాపజయ వైభవం గంగల్. అయ్యా, వెంటనే వాళ్ళు బయలుదేరారు ప్రయాణమై. కాశీకి వెళ్ళినవాడు కాశీకి వెళ్ళినవాడిని ఒకటిని పూర్వం సామితే. ఇప్పుడు అన్ని సదుపాయాలు వచ్చినాయి మనకి. పూర్వం శ్రీశైలం వెళ్ళాలంటేనే మా పూర్వులు ఇలా చెంచు వాళ్ళ సహాయంతో వెళ్ళేవాడిని. వాళ్ళు డప్పులు కొడుతూ తీసుకొని వెళ్ళేవాళ్ళు. క్రూర మృగ సంచారం ఎక్కువ. ఓ మజిలీలో చేర్చి వెళ్ళేవాళ్ళు. అందుకనే వాళ్ళు అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి శ్రీగిరి శ్రీగిరి శ్రీగిరినాథ భ్రామరి భ్రామరి భ్రామరినాథ శివా మహాదేవా శంకరా తొందరగా చేర్చుకో తండ్రి అని ఇట్లా భక్తి పారవశ్యంతో వాళ్ళు వెళ్ళేవాళ్ళు. నడిచేవాళ్ళు, ప్రయాసపడేవాళ్ళు, వెళ్ళి వెళ్ళగానే ధూళి దర్శనం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, మనకు అన్ని సదుపాయాలు వచ్చినాయి. మనకు బస్సు వెళ్ళి అక్కడ దించుతుంది గుడి ముందర. దిగిన దగ్గర నుంచే మనకు ఒకటే తాపత్రయం. ఇక్కడ క్యాంటీన్ ఎక్కడ, మంచి కాఫీ ఎక్కడ, మంచి కాటేజీ ఎక్కడ, ఇదే తప్ప శివుడు చూద్దాం అనే ఆలోచన ఉండదు. అందుకనే వాళ్ళు నానావస్థాపడి వెళ్ళారు కాశీకి. ఎట్టకేలకు చేరారు, గంగాదేవిని చూశారు. ఆహా, ఏమి గంగ! గంగా గంగేది యోగ్రుయా యోజనానాం శతైరపి. 100 యోజనాల దూరం దగ్గర నుంచి గంగా 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 అని స్మరిస్తే చాలట, వాడి పాపాలు పోతాయిట. మరి గంగాదేవిని చూస్తే, అందులో స్నానం చేస్తే, అందులో ఇంకా బుద్ధితో చేస్తే, అంటే ఈ గంగ విష్ణుపాదోద్భవీం గంగ. ఈ గంగను ఈశ్వరుడు జటాజూటంలో ధరించాడు. ఈ గంగను తీసుకొని వచ్చి భగీరథుడు తన పితృదేవతల్ని తరింపజేశాడు. ఈ గంగ పంచభూతాల్లో ఒకటి అనే సెన్సుతో స్నానం చేస్తే ఇంకా వాడికి పాపాలుంటాయా? వాళ్ళు గంగను ప్రార్థించారు. గంగా కలుషత్వంత పతంగా కలిత దయాపంగా ప్రేమామృత తరంగా భృంగారవ జనితోంకార నినద సంగ ప్రణవ రూప సుఖలాప శారద నీరద పారద కీరద సదృశ ధవళగత్ర నుతిపత్ర గౌరీశ జటాజూట వసిత శశి ఘటిత రత్నహార నిగమాంత సంచార గంగా. అది చక్కగా సంస్కారంతో స్నానం చేశారు సంకల్పం చెప్పుకొని. వాళ్ళ సర్వపాపాలు పోయినాయి. పుణ్యం చేసిన వాడు ఎక్కడికి వెళ్ళినా పుణ్యమే, పాపం చేసిన వాడు ఎక్కడికి వెళ్ళినా పాపమే. శ్రీశైలం వెళుతున్నాం కదా, పెళ్ళాన్ని తీసుకొని వెళితే చక్కగా వంట చేసి పెడుతుంది, శివదర్శనం చేసుకోవచ్చు, హాయిగా 3 రోజులు ఉండొచ్చు, 9 రోజులు ఉండొచ్చు, రావచ్చు అని వెళ్తాం అనుకోండి. పుణ్యం చేస్తే అంతే. మహాపాపిష్టి వాడైతాడనుకోండి, ఆ డోర్నకల్లు డోర్నకల్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ, ద్రోణాదల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ ఉంటుంది, ఏముండో చాప చెంబుడి పడి మూడు రోజులు ఆవిడకు వండడం పెట్టడం సేవ చేయడం చేతి పైకొద్దే వద్ద ఇంటి పోదాం పద కాపుంటే ఇక్కడ చక్కగా వాళ్ళ సర్వపాపాలు పోయినాయి. విశ్వేశ్వరుడి ఆలయంలోకి వెళ్లారు. ముందర ధుండి వినాయకుడిని ఆయన ఉంటారు. ఆయన్ని చూసి దండములు వేవేలు పెట్టారట. అక్కడి నుంచి విశ్వేశ్వరుణ్ణి దర్శించారు. అన్నపూర్ణకు అర్చనలు చేశారు. పశుపతికి ప్రణమిల్లారు. చక్కగా రెండు శివలింగాలు స్థాపించారట ఆ మృకండ దంపతులు. ఆ శివలింగాలు ఇప్పటికీ ఉన్నాయిట. వాటిని చూసిన వాళ్ల పాపాల పట్లు ఊడిపోతాయంటున్నారు నారాయణదాసు గారు. ఆయన చూసి చెప్పాడు ఈ మాట. అక్కడి నుంచి ఓ దివ్యమైన ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. అక్కడి నుంచి తపస్సు మొదలుపెట్టాడు ఆయన. అద్భుతంగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎన్నాళ్ళు తపస్సు చేశాడు అంటే ఒక్క మాట రాశారు ఇక్కడ కవి గారు. లెక్కిన గరాని అబ్దముల అఖండముగా దివిజు దలంకగం. ఎన్నాళ్ళు చేశాడో లెక్కే లేదట అసలు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? అవునండి, ముందర వారానికి ఒక్కరోజు భోజనం చేసి తపస్సు చేశాడు. తర్వాత నెల రోజులకు ఒక్కరోజు భోజనం చేశాడు. తర్వాత 40 రోజులకు ఒక్కసారి భోంచేశాడు. అటు తర్వాత అసలు భోజనం మాని కేవలం దుంపలు తిని తపస్సు చేశాడు. అటు తర్వాత ఒక్క పండు మాత్రం బుచ్చుకొని తపస్సు చేశాడు. అటు తర్వాత ఆహారం మానేసి కేవలం నీరు మాత్రము గ్రోని తపస్సు చేశాడు. అటు తర్వాత అది కూడా మానేసి కేవలం వాయుభక్షణే చేసి తపస్సు చేశాడు. ఎన్నాడు చేశాడు? ఇంద్రుడి పీఠమే అదిరిపోయిందిట. ఈయన ఇంద్రత్వం కోసం తపస్సు చేస్తున్నాడా, ఉపేంద్రత్వం కోసం తపస్సు చేస్తున్నాడా, లేక వసుత్వం కోసం తపస్సు చేస్తున్నాడా అని వాళ్ళే ఆలోచనలో పడ్డారట. ఏమండి, ఆవిడ ఎంతో చక్కగా సేవ చేస్తుంది ఆయనకి. ఆయన అలా తపస్సు చేస్తూనే ఉన్నారు. అంటే అసలు ఆయన ఆయుష్యం ఎంత అని అంత లెక్క పెట్టడానికి వీళ్ళు లేనన్ని సంవత్సరాలు చేశారన్నారే తపస్సు. అసలు ఆయన బతికున్నది ఎంతకాలం అంటే ఆ రోజుల్లో ఆయుష్యం ఎక్కువ. దశరథ మహారాజుల వారు 60,000 దివ్య సంవత్సరాలు పరిపాలన చేశారన్నారు. మరి అసలు బతికింది ఎంతకాలం? వాళ్ళ పర్సనాలిటీ వేరు. తాటి చెట్ల ఎత్తుండే వాళ్ళట వాళ్ళు. ఇప్పుడు మనం యావరేజ్ హైట్ 5. రేపు ఇంకా వచ్చేవాళ్ళు రాన్ 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 ఇంత వాళ్ళు పుడతారట. బొట్టన వేలంత వాడు పుడతారట. నాకు ఆశ్చర్యం వేస్తుంది, వాడే బొట్టన వేలంతుంటే ఇహ మరి వాడి పిల్లలెంతో, వాడి పెళ్ళామెంతో, వాడి సంసారం ఏమిటో, వాడి ఇల్లేమిటో, వాడి వాకిలేమిటో. రేపు వాడు మనవల్ని గురించి అంటాడు, మా పూర్వులు 20వ శతాబ్దంలో పర్వతాకారులో అంటాడు మనవల్ని గురించి. అందుచేత ఏమిటంటే వెంపలి చెట్లకు దోట్లేసే వాళ్ళు అంటారు అదిగో వాళ్ళే ఆ బాప్తు. అంచేత ఇలా అన్ని అడ్డం పెట్టకండి, నాకు కొంచెం అవసరం ఉండాలి. నేను గుర్తుంచుకో. అంచేత ఏమిటంటే లెక్క పెట్టడానికి వీళ్ళు లేనన్ని సంవత్సరాలు తపస్సు చేశారట. పార్వతీ పరమేశ్వరుడు సంతోషించారు. ఆయనకి దర్శనం ఇద్దాం, ఆయనకు కనబడదామని వచ్చారు. మృగంగ మహర్షి మెచ్చాను నీ తపస్సుకి, లేనాయన అన్నారట. చూశాడు, ఓహో పరమేశ్వర, మహాదేవ, శంభు, శంకర, నీలకంఠ, మృత్యుంజయ వచ్చావా స్వామి. కింకర జన సముదయ సౌక్షంకర మద పుణ్య జన భయంకర భక్త ప్రకర సుభలకర శంభో హరకర శంకర ఆశ్రిత అఘ భయంకర బ్రహ్మో హరకర శంకర ఆశ్రిత అఘ Thank you. ఆది సూర వశంకర ప్రభో శంకర శ్రీ దగ్గర శంకర ప్రభో. మహాదేవ శంభో చారణ చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగహార వినత త్రివాంచితవార వేద సంచార తమో విదూర గిరిజాస మనోధన చోర భక్త మందార లలాట లోచన వినాశిత కామ వికార శంకర దండము పర్వతీశ బలదర్పిత దైత్య వినాశ కోటి మర్తండ నిభ ప్రకాశ వియదించిత కేశ దయానివేశ సంఖండిత మోహపాశ కనుకాంతి వినిర్జిత కాశ కృష్ణ సత్పండిత చిత్తకోశ నిజ భక్త సకాశ గిరీశ శంకర. మహాదేవా వచ్చావా, నీ దర్శనం వల్ల నేను ధన్యుడైనాను స్వామి. అమ్మా జగన్మాత వందనం నమస్కారం అన్నాడు. నాయన మృకండ మహర్షి, ఏం కావాలి నీకు స్వామి? నా సంకల్పం నీకు తెలియదా స్వామి? అయినా నా నోటితో చెప్పించుదాం అనుకుంటున్నావు, అంతేగా? సంతానం కావాలి స్వామి, అందుకే తపస్సు చేశాను.
సంతానం కావాలి అంతే కదా. దుర్మార్గుడై చిరకాలం బ్రతికే కొడుకు కావాలా? సన్మార్గుడై 16 సంవత్సరములు మాత్రం బ్రతికే కొడుకు కావాలా? కోరుకో,
ఇది ఈశ్వరుడి పరీక్ష. అంతవాళ్ళకే వస్తాయి పరీక్షలు, అందరికీ రావు. కాకపోతే మనందరికీ ఇప్పుడుదో ఫ్యాషన్, ముఖ్యంగా మరి మా బస్తీల్లో, కాస్త సిటీ బస్ అందకపోతే చాలు దేవుడు పరీక్ష చేస్తున్నాడు.
వేరే పనే లేదు దేవుడికి. ఏమండి, దుర్మార్గుడై చిరకాలం బ్రతికే కొడుకు కావాలా? సన్మార్గుడై 16 సంవత్సరాలు మాత్రం బ్రతికే కొడుకు కావాలా? మొదలు కోరుకోవాల స్వామి.
నన్ను పరీక్షిస్తున్నారా మహాదేవా? మీ పరీక్షకు నేనేం తట్టుకోగలను స్వామి? సరే, అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను.
దుర్మార్గుడై చిరకాలం బ్రతికే కొడుకు దేనికి స్వామి? సన్మార్గుడై 16 సంవత్సరాలు బ్రతికే కొడుకు మాత్రమే చాలు అన్నాడు మృకండమ. ఇక్కడ వీళ్ళులా అనుకుంటున్నారు, అక్కడ మరుద్వతీదేవి జగన్మాత పార్వతీమాత పాదాలు పట్టుకుంది. అమ్మా, మా ఆయన ఏదో అడుగుతున్నాడు, మీ ఆయన ఏదో ఇస్తున్నాడు. దుర్మార్గుడో సన్మార్గుడో కొడుకు బతికుండాలని తల్లి కోరుకుంటుంది, గాని ఏ తల్లైనా కళ్ళ ఎదురుగా కొడుకు సస్తూ ఉంటే చూస్తూ ఊరుకోగలదా అమ్మా జగన్మాత? తారకారాజనీకాశ హారావళి స్మేర చారుస్తనా భోగ భారానమన్ మధ్యవల్లి వళిచ్ఛేద వీధి సముజ్జత్ సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే శ్రీకరే హేమకూభావత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్త గంభీర నాభీసరిత్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళీ భూషణే మంజు సంభాషణే చారు సింజత్కటీ సుప్త నిర్భర్చితానంగ లీలాధనుసింజి నీలంబరే దివ్య రత్నాంబరే పద్మరాగుల రసం మేఖలా భాస్వర శ్రోణి శోభాజి దుస్వర్ణ భూభుట్టలే చంద్రికా సీతలే వికసనవ కింసుగా తమ్ర దివ్యాంసు గచ్చన్న చారూరు శోభాపరాభూత సింధూర శోణాయ మానేంద్ర మాతంగ హస్తార్గలే శ్యామలి. అమ్మా అమ్మ పార్వతీ, నా విభుడన్న మాట తిరుగనేరడు, నీవు నా దిక్కుజుమ్మా, సాధువుల పాలిటి కల్పవృక్షమ్మా, కరుణ చూడువా ముజ్జగంగుల గన్నయమ్మ. దేవా అమ్మా, నా భర్త నన్ను ఆలోచించే రకం కాదు, ఆయనకేదోస్తే అది అమ్మా నువ్వే కాపాడాలి అంటున్నది ఆమె.
ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, జాగ్రత్తగా వినండి. కథ అయ్యేదాకా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ కథ పూర్తిగా విన్న వాళ్ళకి శివానుగ్రహం కలుగుతుంది, మధ్యలో లేచిపోయిన వాళ్ళకి యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుంది. జాగ్రత్త. ఇక్కడ ఒక్క మాటం అన్నాడు ఈశ్వరుడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏమిటది? మహర్షి, అవును స్వామి, 16 సంవత్సరాలు బ్రతికే సద్గుణవంతుడే చాలు. గంగగోవు పాలు గంటెడు చాలు, కడివిడెందుకు గాడిదిపోయింది. భక్తితో పెట్టిన కూడు పట్టడు చాలు, అయ్యా భక్తి లేని కూడు తట్టెడు దేనికి. కొంతమందిలో భోజనానికి వెళతాం, మీరు ఎందుకు వస్తారు, ఏదో పని ఉండి వచ్చారు, ఏదో మాకున్న పచ్చడి చారు అన్నాం, బాబు తిని చాలా బాగుంటుంది. కొందరిళ్ళకి వెళ్ళకూడదనుకోనే వెళతాం, అన్నీ చేస్తారు. ఇక ఆయన యజమాని ఎదురుగా కూర్చుంటాడు, మనం భోజనం మొదలెట్టబోతుంటాం. ఇక ఆయన పరామర్శ చూడండి, ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి తినండి. అయినా ఏదో కోర్టు పనికి వచ్చినటువంటి వాళ్ళు తరచూ వస్తుంటారు కాబట్టి ఏదైనా హోటల్లో సత్రమో చూసుకోవడం మంచిది, కానీ మరి ఇలా తినండి తినండి తినండి, ఊరికే చెబుతున్నా ఏం తింటాం. కావున ఏమిటంటే ఇక్కడ ఇక్కడ ఈశ్వరుడు అన్నాడు, ఇచ్చాను పుత్రుణ్ణి అన్నాడు. అమ్మా అమ్మా అంతా అయిపోతోంది, రక్షించు జగన్మాత, కచ్చాయని కనకదుర్గా రాజరాజేశ్వరి అమ్మా తల్లి అంటున్నది ఆమె. అక్కడ అంటే ఇక్కడ పార్వతీదేవి అన్నది, ఓయమ్మా దిగులు వలదు నారుపోయుల తండె దా నిరుబోయు, ఈశ్వరుడేమి తలచులో ఎరుగదరమే అమ్మా. నారుపోయిన తండెదా నీరుపోయు, ఈశ్వరుడు ఏమి తెలుసుకుంటాడో మనకేం తెలుస్తుందమ్మా అంది ఆమె. ఇచ్చాను పుత్రుణ్ణి అన్నాడు ఈయన, ధన్యుణ్ణి అన్నాడు ఆయన. పార్వతీ పరమేశ్వరులు అదృశ్యం అయిపోయినారు, తపస్సు దాలించారు, దబగబా బయలుదేరారు, ఇంటికి వస్తున్నారు. ఇదిగో మరుద్వతి చూశావే, మనం వచ్చేటప్పుడు ఇంత మొక్కగా ఉండేది ఎంత మానైపోయిందో, అదిగో మన మిద్దెటిల్లు బూజు పెట్టినట్టుగా ఉంది, ఎవరో పుణ్యాత్మల దీపం పెడుతున్నట్టుగా ఉన్నారు, అదిగో ఆ సెలయేరు, ఆ పక్కనే గిరి, మన వాళ్ళంతా గుర్తుపెట్టినట్టున్నారే, మేళతాళాలతో వస్తున్నారు రా అని గబగబా వచ్చారు. ఊళ్ళో వాళ్ళంతా గుర్తుపెట్టారు, వాళ్ళని తీసుకొని వెళ్ళారు. మగాళ్ళంతా మృగండ మహర్షిని కౌగిలించుకున్నారు, ఆడవాళ్ళంతా మరుద్వతీదేవిని కౌగిలించుకున్నారట. ఎందుకు? ఈ దేహాలు కాశీకి వెళ్ళొచ్చినాయి, గంగలో మునిగి వచ్చినాయి, మనం వెళ్ళకపోతే పోయినాం. ఆ వెళ్ళిన వాళ్ళనైనా కాస్త కావలిచ్చుకుంటే ఆ పుణ్యమైనా వస్తుందమ్మా. విశ్వాసం, విశ్వాసమే దేవుడు. చెట్టు మీద ఉంటే కొమ్మ దాన్ని సిలి ఏమిటి మన గొప్ప. కావున విశ్వాసమే దేవుడు, వాళ్ళంతా గౌరవించారు. చెట్లు ఏం చేస్తున్నాయి? పళ్ళు కాచి మన చేత దెబ్బలు తిని మనకు పళ్ళిస్తున్నాయి, వాటి తల కాల్చుకొని మనకు నీడిస్తున్నాయి. నదులు మన దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నాయి? మనకు నీళ్ళు ఇస్తున్నాయి, జలదానం జీవనదానం చేస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం వాటికి? కావున వీళ్ళు చక్కగా గౌరవించారు, సమారాధన చేశారు, ఈశ్వరారాధన చేశారు, పార్వతీ పరమేశ్వరులను పూజించారు. వసంతకాలం వచ్చింది, శివాజ్ఞ చొప్పున వాళ్ళు కలుద్దామనుకున్నారు సంతానం కోసం. అయితే ఇక్కడ సందేహం, ఇంత వయసు వచ్చింది, ఇంత ముసలాళ్ళైపోయారే, వీళ్ళు ఇప్పుడు కలిస్తే మాత్రం పిల్లలు పుడతారా? ఈ సందేహం కవిగారికి వచ్చి ఆయన అన్నాడు, ఒక్క మాటతో కొట్టేశాడు ఆయన, అంత నామరుద్వతి తపో మహిమ యౌవనం భుచి ఉరింప, అంత నామరుద్వతి తపో మహిమ యౌవనం భుచి ఉరింప, అంతరంగ ముప్పొంగు చేతు జలకములాడే నోబులు ఫలింప. వెల్ల చీర రవిక దొడగి భుజమున వెల్ముడి చూలు దొక్క. వెల్ల చీర రవిక దొడగి భుజమున వెల్ముడి చూలు తల్లలితముగా నొసటపై అమర్చకుల్గుబతో గురు చొక్క. వాలుకనుల ఎందు కాటుక నలది పరిమితాభరణములతో మేరుగడాని మెరుగకు మీద మీద మనిషి గంధపుతో పలుపారు మల్లె పొదల నడుమలకు పూల పలుపునకు తెలుగుగరాదుడు చదువ వేదలకు జలకు ఆవిడ చక్కగా అలంకరించుకొని పుప్పొడి దాచుకొని ఇంత కాటుక పెట్టుకొని అంత బొట్టు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని అన్ని ఆభరణాలున్నా అన్నీ వేసుకోకుండా కొన్ని మాత్రమే వేసుకొని చక్కగా ఆనాటి ముస్తాబు ప్రకారం ముస్తాబై పూలపాన్పు మీద పడుకోనున్నటువంటి భర్త గారి దగ్గరికి వచ్చింది. వచ్చి అలా సిగ్గుపడుతూ అలా నిలబడింది. ఆయన చూశారు, వాళ్ళు కేళి చెలిపారని ఇక్కడ నారాయణదాస్ గారి పెద్ద పాట రాశారు. అంతా పాడను కానీ కొంత పడతాను. కేళి చెలిపిది మరు కేళి చెలిపిది మారు పిది మరుగే గేళి చెలిపిది మరుగే గేళి చెలిపిది వారు కేళి మరుగే గేళి ఇంకా రాశారు, పూల పాల్పు మీద వాలి పూల పాల్పు పూల పాల్పు మీద వాలి పూల పాల్పు మోద ఇంకా రాశారు, బిగియక ఊగలించుకొనుచు పెదవి తేనె నంచుకొనుచు మగ మాటము తెంచుకొనుచు ముద్దుగొనుచు నగు మాటలు చెప్పుకొనుచు జిగి చెక్కుల నొక్కుకొనుచు. ఇవన్నీ మామూలే. ఇక్కడ ఒక మాట రాశాడు గుర్తుపెట్టుకోండి, తగ శివునకు మొక్కుకొనుచు కేళి సల్పిది. వాళ్ళు ఈ స్థితిలో కూడా శివుణ్ణి మర్చిపోలేదుట. ఇదంతా ఈశ్వరానుగ్రహం, ఇదంతా శివ సంకల్పం, నాయనా మేము నిమిత్త మాత్రులం అన్నట్టుగా భక్తిభావంతో ఉండే ఈశ్వరుణ్ణి తలుచుకుంటూనే వాళ్ళు కేళి చెలిపారు. తనిషి నిద్రించారు, ఆవిడకి నెలదప్పింది, చక్కగా ఆ గర్భం వృద్ధయింది, నవమాసాలు నిండినై. అంతకంతక మునికంతకు తెలుపలెరును గండయుగంబు. ఇంకా జాగ్రత్తగా రాశారు, వింత నలుపు చూచుకమున బడవని విపులమై యజఘనంబు. మేలు నీరు బట్టి తల్కు మీరన్ మృతుకపై సవిదచ్చెల్ సంతోషముతో అక్కలు దామడి శమనందుకనిల్లాడు.
అయ్యా, చక్కగా నెలలు నిండిపోయినాయి. అంతకంతకి ఆవిడికి కాస్త నీరు బట్టింది, తళుకు మీరింది, ఇలా నడువు కాస్త పెరిగింది. చూశారు, ఇంకా విపులమైంది జగనం, వింత నలుపు చూసుకమ్ముల బుడమింది. కాస్త మట్టి తిందామని కోరిక పుట్టింది. కొంచెం విభూతి నోట్లో వేసుకుంటే ఎంత బాగుండు అనిపించింది. కాస్త పుల్లటి మామిడికాయ ఉంటే ఎంత బాగుండు. ఇవన్నీ వాళ్ళకి కోరికలు. టేవిడ్ దాసు గారు ఇంత విపులంగా చెబుతున్నారు, మీరెప్పుడైనా చెప్పింది నేను చెబుతున్నాను. ఎందుకంటే ఆ నెలలు నిండిన తర్వాత వాళ్ళు నడవలేక ఏదో ఇలా అలా గోడలు పట్టుకొని, ఇలా గడపలు పట్టుకొని మెల్లగా నడుస్తూ ఉంటారు. ఏమండి మిమ్మల్ని నవ్వుతారేమండి? బజార్కి వెళ్తున్నారా? అవును. వచ్చేటప్పుడు ఒక పావలా మల్లెపూలు తీసుకురారు. ఇంకా ఏమండి, ఆఫీస్కి వెళ్తున్నారా? అవును. వచ్చేటప్పుడు ఆ పీసు మిఠాయి తీసుకురారు. అలా కోరికలు వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. ఆ కోరికలు తీర్చాలి భర్త, తీర్చకపోతే పాపం. అయితే తీర్చకపోతే పాపం కదా అని కోరరాని కోరికలు కోరితే తీర్చమనక్కడ లేదు. తగుమాత్రం కోరిక కోరితే తీర్చు. ఇలా ఉంది, నెలలు నిండిపోయినాయి. చుట్టపక్కములు ఆనందంగా చూస్తుండగా, గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా, వాతావరణం బహుచల్లగా ఉండగా ఆవిడకి చక్కని మగపిల్లవాడు పుట్టాడు. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, పుట్టగానే ఆ పిల్లవాడికి జాతకం చూపించారు. ఏం చెప్పారు సిద్ధాంతులు? పూర్ణాయుర్దాయం కలిగిన వాడు అని చెప్పారు. ఆశ్చర్యం. ప్రకండ మహర్షి అనుకున్నారు, ఈశ్వరుడు 16 సంవత్సరాల పిల్లవాడినిచ్చాడు కదా, సిద్ధాంతులు దైవజ్ఞులు పూర్ణాయుర్దాయం కలిగిన వాడిని చెబుతున్నారు కదా, మరి వీళ్ళ మాట నిజమా, ఆయన మాట బద్ధమా? ఆయన మాట నిజమా, వీళ్ళ మాట బద్ధమా? ఆయన మాట నిజమా, వీళ్ళ మాట బద్ధమా? వీళ్ళ మాట నిజమా, ఆయన మాట బద్ధమా? అది నిజమా, ఇది అబద్ధమా? ఇది నిజమా, అది అబద్ధమా? ఏంటి అనుకుంటున్నాడు పాపం. ఆ పిల్లవాడికి మార్క్ అంటే వీళ్ళని పేరు పెట్టారండి. మృగండ మహర్షి కొడుకు కాబట్టి మంచి అలవాట్లు పిల్లవాడికి చేస్తున్నారు. చక్కగా పిల్లవాడికి అక్షరాభ్యాసం అయిపోయింది. తర్వాత గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత, 7 సంవత్సరాల 3 నెలలకి ఉపనయనం చేశారు. కడుపులో ఉన్న నెలలు కూడా లెక్క వేసి 7 సంవత్సరాల 3 నెలలకి విప్రకుమారుడికి ఉపనయనం చేయమని చెబుతోంది వేదం. గర్భైకాదశేషు రాజన్యం, గర్భద్వాదశేషు వైశ్యం. ఎందుకంటే ఒక రహస్యం చెబుతా, ఒక్క బ్రాహ్మణ పిల్లవాడు పుట్టాడు అంటే సూర్యనారాయణమూర్తి వారు సంతోషించి 200,000 గోవులు దానం చేస్తాడే. ఎందుకు అంటే, ఈ పిల్లవాడు తెల్లవారుజామున లేచి గాయత్రి మంత్రంతో సకాల సంధ్యావందనం చేస్తూ గాయత్రి మంత్రంతో గనక సకాలార్ఘ్యం విడిస్తే మందీహారుణి ద్వీపే ప్రదక్షిణం ప్రక్రపంతి. కొన్ని ద్వీపాల్లో ఉన్నటువంటి రాక్షసులు వచ్చి సూర్యుణ్ణి యువతలికి రానివ్వకుండా ఉదయించకుండా అడ్డుపడతారట. ఈ విప్రకుమారుడు విడిచేటటువంటి అర్ఘ్యం గాయత్రి మంత్ర సహిత అర్ఘ్యం వెళ్లి శూలాల్లాగా రాక్షసులకు గుచ్చుకుంటేట. ఈ పవిత్రమైన జలాలు వాళ్ళు తప్పుకొని దావిస్తారట సూర్యుడి యువతలకు వస్తాయి. అందుకని ఒక్క బ్రాహ్మణం పిల్లవాడు పుడితే ఎంతో సంతోషిస్తానని కొన్ని గోదానాలు చేస్తానని ఆయన అనుకుంటూ సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి 7 సంవత్సరాల 3 నెలలకు ఉపనయనం చేశారు. పిల్లవాడికి అన్నీ మంచి అలవాట్లే. అందులో ముఖ్యమైన అలవాటు ఏమిటంటే పెద్దలు ఎవరైనా కనపడితే చాలు. తిరుసారవృందం గోబ్రాహ్మణేభ్యో సోంభోద మార్కండీ శర్మన్నహంభో అభివాదయి అని పాదాల మీద పడి ప్రవర చెప్పుకొని నమస్కారం చేసేవాడు. వాళ్ళు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ అని దీవిస్తూ ఉండేవాళ్ళు. మహదాశీర్వచనం చాలా గొప్పది. రాతను తిరిగి మారుస్తుంది, తిరిగి రాస్తుంది. మీకు సంగతి చెబుతాను, నమ్మండి. కృష్ణా జిల్లాలో 50 ఏళ్లకు ఓ ఇంజనీర్ గారి పెళ్ళాం గర్భం ధరించి ఓ పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు పుట్టాడని సంతోషిస్తూ ఆ పిల్లవాడిని ఎత్తుకొని వచ్చి 11వ రోజు బారసాల పీటల మీద కూర్చుందామని అనుకుంటుండగా వాడు వచ్చాడు. అయినా ఆ తల్లి చెప్పకుండా ఆ పిల్లాడినే తీసుకొని వచ్చి కూర్చుంది పీటల మీద. ప్రతివాడు వస్తున్నాడు, ఇన్ని అక్షింతలు తీసుకొని వేస్తున్నారు, పోతున్నారు. అక్షింతలు వేసినప్పుడల్లా వాడి మొహం చూస్తున్నది. వాడు అలాగే ఉన్నాడు పోయేవారి. వీళ్ళ అదృష్టం కొద్దీ ఓ బ్రాహ్మణుడు వచ్చాడు, నియతానుష్ఠానపరుడు, వైశ్వదేవపరుడు, పండిన పండు లాంటి వాడు, బ్రహ్మతేజస్వి మహానుభావుడు. ఆయన వచ్చి వీళ్ళ అదృష్టం కొద్దీ నక్షింతలు తీసుకొని శతమానం భవతి శతాజ పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ అని నక్షింతలు వేశాడు. ఆ పిల్లాడి కదిలేదు. ఇది ఆవిడ చూసింది, రెండు చూసింది ఆవిడ. వీడు నిలుక్కుపోవడం చూసింది, వీడు కదలడం చూసింది. ముగుడితో చెప్పింది, ఏమండి ఆయన అగ్నిహోత్రుడో మరి ఈశ్వరుడో దేవేంద్రుడో పరమేశ్వరుడో నాకు తెలియదు. ఆయన వచ్చి అక్షింతలు వేశాడు, వీడు కదిలాడు, మన వంశం నిలబడింది. ఆయనకేమిస్తారో ఇవ్వండి, 12 ఎకరాల పొలం ఇస్తానన్నాడు ఆ ఇంజనీర్ గారు. నాకు వద్దన్నాడు ఆ బ్రాహ్మణుడు, ఎందుకంటే నాకు వృద్ధులు లేస్తే సంధ్యావందనం, పితృతర్పణం, బ్రహ్మయజ్ఞం, భగవద్గీత, సుందరకాండ, దేవతార్చన వీటికే సరిపోవడం లేదు. ఏ నువ్వు పొలం ఇచ్చావనుకో, అక్కడి నుంచి దున్నడం, అక్కడి నుంచి నీళ్లు పెట్టడం, అక్కడి నుంచి మామూలుగా నారు నాటడం, అది తీసుకొచ్చి మళ్ళీ నాటడం, అక్కడి నుంచి కలుపు పెరిగితే వాటిని తీయడం, అక్కడి నుంచి మళ్ళీ కొయ్యడం, నూర్చడం, ఇదంతా రేపు పడలేను బాబు నాకొద్దు. అయ్యా పోనీ, నేనే చేసి మీకు ఆ బియ్యం ఆడించి పంపిస్తాను, ఒప్పుకుంటారా అన్నాడు. నీ ఇష్టం ఉంది కాబట్టి మహదాశీర్వచనం అంత గొప్పది. పెద్దలారా, వాళ్ళింటికి వెళితే భోజనం పెడతారా అని ఒక మంచి పేరు వస్తే చాలు. మామూలు వాళ్ళు రాగా 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 ఎప్పుడో మహానుభావుడు వస్తాడు. వాడికి ఒక్కరోజు భోజనం పెడితే చాలు, మనకు 10 లక్షల లాటరీ వస్తుంది. ఓ పతివ్రతామ తల్లి వస్తుంది ఎప్పుడు, ఆవిడ పాద ధూళి మన ఇంట్లో సోకితే చాలు, అత్తగారి తిరుమల 5 లక్షలు వస్తుంది. పాత్ర నిరిగి చేసే దానం చాలా గొప్పది. అది ఎంత గొప్పది అంటే మర్రి విత్తనం ఎంత, అది నాటితే వచ్చే వృక్షం ఎంత, అలా ఉంటుంది పాత్ర నిరిగి చేసే దానం. ఇలా ఉండగా ఒకనాడు వీళ్ళ అదృష్టం కొద్ది అంతనొకనాడ పని పాలిక కృష్ణాజి నవల్ కలతారు సంతత సంకి దయా పరిపూరు సాధిత కామ వికారు అనవరత భూరి యోగాధారులు ఆతత యశో విహారు వినత దేవ పరివారు భాసుర పింగోరు జటాభారు సప్త ఋషులు వెంకేయ భృతయుడు సల్త సిల్లిక్కుమారు చిత్త రూపజిత వారు మృత్యుక
ధన సుకుమారు.
అయ్యా, వీళ్ళ అదృష్టం కొద్దీ ఒకనాడు అంతనొకనాడు అతని పాలిక కృష్ణాజన వల్కలధారులు, సంతత శాంతి దయాపరిపూరులు, శాసిత కావవికారులు, వినతదేవ పరివారులు, భాసుర పింగోరు జటాభారులు, మహానుభావులు, సప్త మహర్ష్యాదులు వచ్చారు వీళ్ళింటికి. వాళ్ళు ఒకరొస్తేనే గొప్ప, ఏడుగురు వచ్చారు. ఏమో అదృష్టం. జంగమ తీర్థాలంటారు వాళ్ళని. తీర్థాలంటే కృష్ణా, గోదావరి, తుంగభద్ర, ఈ పెన్న, ఇవన్నీ కూడా. వాటి దగ్గరికి మనం వెళ్ళాలి. వీళ్ళు అలా కాదు, మన దగ్గరికి నడిచొస్తారు ఈ తీర్థాలు. భక్తులు, పతివ్రతలు, సాధువులు చూశారు, ఏడుగురు వచ్చారు. రాగానే ఏం అదృష్టం, ఏం అదృష్టం. మార్కండేయుడు, ఈ మృకండ మహర్షి, మరుద్వతి ఎదురుగా వెళ్ళారు. దయచేయండి, దయచేయండి, దయచేయండి అన్నారు. సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, వందనం మోక్ష కారణం. చాలా సంతోషం, దయచేయండి, కూర్చోండి, ఇదిగో కాళ్ళు కడుక్కోండి, మేమే కడుగుతాం అని కాళ్ళు కడిగారు. ఆ నీళ్లు నెత్తిని చల్లుకున్నారు, అక్కడ కూర్చోబెట్టారు. కొంచెం సేపు అనుష్ఠానం చేసుకోండి, వంట చేస్తాం, భోంచేసి వెళ్ళండి. అలాగే వెంటనే వాళ్ళు చక్కగా ఆవిడ అన్ని బాగా వండింది, అనుష్ఠానం అయిపోయింది, అందరికీ విస్తళ్ళేశారు, బాగా భోజనం పెట్టారు, చక్కగా భోజనం చేశారు. వాళ్ళు ఎంత బాగా చేశారంటే కథలు లేకుండా తిన్నారట, పీకల దాకా తిన్నారట. అసలు ఆ ఋషులంతే, వాళ్ళకి అసలు భోజనమే అక్కర్లేదు. మూడు నెలలైనా ఆరు నెలలైనా అసలు ఆకలి ఉండదు, దప్పికుండదు వాళ్ళకి. ఇక తింటం మొదలు పెట్టారంటే ఇళ్ళు ఆకలి కూడా తినేస్తారు. ఇక వాళ్ళు నయం కదూ. హైదరాబాద్ లో కొంతమంది 100 ఎకరాలు 200 ఎకరాలు తింటున్నారట. అంత తిన్నా వాళ్ళకి ఇంకా ఆకలి చల్లారడం లేదట. అలా కాదు, పీకల దాకా తినేశారు వాళ్ళు. తినేసి ఇక కథలు లేక అక్కడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంతలో మార్కండేయుడు వచ్చాడు. పిల్లాడు లాగేసుకోనున్నాడు, విభూతి పెట్టుకోనున్నాడు. ఇంత చిన్న రుద్రాక్షలున్నాయి, చక్కగా అంత కుంకుమ పట్టుంది, పంచశిఖలున్నాయి, చేతిలోనేమో తాళపత్ర గ్రంథం ఉంది. పిల్లాడు ముచ్చటగా ఉన్నాడు, ముద్దొస్తున్నాడు, బ్రహ్మతేజస్సు ఉట్టి పడుతోంది. బ్రహ్మతేజస్సు అనేటటువంటి రుణంగా గడ్డం చేసుకుంటే రాదు. లేదు, మామూలుగా అది అది లోపల తపస్సు ఉంటే గానీ ఇది కనపడదన్నమాట. ఆ పిల్లాడు వచ్చేశాడు. రాగానే అలవాటు ఉంది, మంచి అలవాటు. ఏమిటి, ఎవరిన పెద్దవాళ్ళు కనపడితే జన్మం పెట్టం ఉందిగా, ఏడుగురు కనపడుతున్నారు, హోరుగారు ఇద్దరు కాదు. వచ్చే రాగానే అత్రమహర్షి గారి దగ్గరికి వచ్చాడు. చతుస్సార పర్యంతంగో బ్రాహ్మణేభ్య సంభోతు మార్కండే శ్రమన్న అహంభా వివాదయ్య అన్నాడు. అత్రమహర్షి ఎంతో ముచ్చటపడి ఆ పిల్లవాడిని ఎత్తుకొని, భేష్ నాయన, చిరంజీవ చిరంజీవ, సుఖీ భూ సుఖీ భవన. విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వచ్చాడు, ఆయనకి దండం పెట్టాడు. ఆయన ఇంకా ముచ్చటపడిపోయి, చిరంజీవ చిరంజీవ సుఖీ భోసుకి. వశిష్ఠ మహర్షుల వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు మెదపడ్డాడు. ఆయన ఇంకా ఎంతో మెచ్చుకోవాలి, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అందరూ వరుసగా రికార్డు పెట్టించారు. అందరూ దీవించడం అయిపోయిన తర్వాత అప్పుడు మృకండ మహర్షి అన్నాడు, ఓ రక్షామణులారా, మీరిప్పుడు ఆడిన ఎట్టి మాట మృషగాదు కదా. తమరు అఘటనాఘటన సమర్థులు, తపస్సంపందులు, మహానుభావులు, వినతదేవ పరివారులు, భాసుర పింగోరు జటాభారులు, సప్తమహర్ష్యాదులు, మీ మాట వృధా అవుతుందా, తమరిప్పుడు అన్నట్టు వీడు చిరంజీవి అవుతాడా అన్నాడు. అలా ఎందుకు అడుగుతున్నావు, మా మాట ఎందుకు అబద్ధమవుతుంది అనుకుంటావు, ఏదో అనుమానం వచ్చింది వాళ్ళకి కాదు. మీ ఇంటి భోజనానికి వస్తానండి అన్నాననుకోండి, అసలు మీరు ఎంత తింటారో చెప్పండి అంటే ఏదో ఏదో అనుమానం. అలాగేంటే చిరంజీవాని వాళ్ళంటే మీరన్నమాట జరుగుతుందా అని వాళ్ళు దివ్య దృష్టితో చూశారు. చూస్తే తెలిసింది, అన్నా ఎంత పొరపాటు అయిపోయింది, దారిన పోయే తద్దనం తలకెత్తుకున్నట్టుగా అయిపోయిందే మన పని. ఈశ్వరుడు వీడికి 16 సంవత్సరాల ఆయుర్దాయం ఇస్తే మనం అందరం కూడా చిరంజీవ 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 అన్నాం. నోరు మూసుకొని ఊరుకోకుండా మనం ఎందుకు అన్నాం, అసలు వీళ్ళింటికి ఎందుకు వచ్చాం, వచ్చామనుకో వీళ్ళు ఎందుకు భోజనం పెట్టారు, పెట్టారనుకో మనం ఎందుకు తిన్నాం, తిన్నామనుకో కథలు లేకుండా ఎందుకు తిన్నాం, తిన్నామనుకో వీడెందుకు వచ్చాడు, వచ్చాడు అనుకో మన కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు, పడ్డాడే అనుకో ఊరుకోకుండా ప్రతివాళ్ళని చిరంజీవి చిరంజీవి అని ఎందుకన్నావు, ఈ ఏమయ్యా విశ్వామిత్ర మహర్షి నువ్వు ఎందుకన్నావు, వశిష్ఠ మహర్షి నువ్వు అన్నావు నే అన్నాను, నువ్వు అన్నావు నే అన్నాను, ఇక మళ్ళా మనకి తగాదా ఎందుకు ఊరుకోడు గోల, ఇప్పుడు ఏం చేయడం నాయనా మార్కండేయ, సమయానికి వచ్చి మాకు పెద్ద టోపీ వేశావే, ఇప్పుడు ఏం చేయడం అయ్యా మృకండ మహర్షుల వారు, ఒక్క పని చేద్దాం, ఇప్పుడు మా మాటే గనక జరక్కపోతే అది మాకు చిన్నతనంగా ఉంటుంది, ఓ పని చేద్దాం, ఏమిటి వీడిని మా వెంట పంపించు, బ్రహ్మలోకం తీసుకొని వెళతాం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, బ్రహ్మదేవుడి చేత కూడా మేమన్నట్టే అనిపిస్తాం, తర్వాత చూసుకుంటాం చెప్తాం, వెంటనే చక్కగా పిల్లాడిని అలంకరించి ఆమె వాళ్ళకి అప్పగించింది, ఈ పిల్లాడిని తీసుకున్నారు పూలు బయటికి వెళ్ళారు, పురేవాయ్ మార్కండేయ కళ్ళు ముసుకో చిత్తం, కళ్ళు ముసుకున్నాడు, కళ్ళు తెరిచేటప్పటికీ బ్రహ్మలోకంలో ఉన్నారు, వాళ్ళే విమానం ఎక్కాలా రైలు ఎక్కాలా, సంకల్ప గమనం మనోగమనం మహానుభావులు వాళ్ళకి అన్ని సిద్ధులు ఉన్నాయి అని బ్రహ్మలోకంలో ఉన్నారు, వీళ్ళు వెళ్ళేటప్పటికి బ్రహ్మదేవుడి సభలో నారద మహర్షుల వారు హరకథ చెబుతున్నాడు, ఏమిటా కథ త్రిపుర సంహారం చూశారు, వీళ్ళు వెళ్ళేటప్పటికి వినపడుతోంది సరస్వతీమాత వీణ వాయిస్తోంది, బ్రహ్మర్షులు రాజ ఋషులు అంతా వింటూ ఉన్నారు, నారద మహర్షుల వారు చెబుతున్నారు, పృథివీ రథముగా విధి సారథిగా వీరాలే హయములుగా రవిచంద్రులే రథచక్రాలుగా త్రిపురాసురులను అంతము చేసి లోకాన్ని కాచిన లోకేశ అంతా శివమయమే గాదా శ్రీ శివలీలలు వినరాదా ఆ శివజ్యోతిని గణరాదా సంబ సదా శివ సంబ సదా శివ సంబ సదా శివ సంబ సంబ సదా శివ సంబ సదా శివ సంబ సదా శివ సంబ శివ శ్రీ శివలీలలు వినరాదా ఆ శివ జ్యోతిని గణరాదా ఆ శివ జ్యోతిని గణరాదా హరవ పార్వతీపదే హర హర మహూది వీళ్ళు వెళ్ళారు, ఓ వీళ్ళతో 12 వచ్చినట్టున్నారు ఆయన ముగించి,
మహర్షాదులారా
రండి మీ తపస్సులు బాగా జరుగుతున్నాయా, ఎక్కడి నుంచి వస్తున్నారు కూర్చోండి అంటున్నాడు బ్రహ్మదేవుడు, ఈ మార్కండేయుడు చూస్తున్నాడు, బ్రహ్మలోకం ఆయన సృష్టికర్త, బ్రహ్మదేవుడు 4 ముఖాలు 4 వేదాలు చూస్తున్నాడు, అంతవరకు బానే ఉంది కానీ నాకు ఒక్క ముఖమైతేనే జలుబు చేస్తే చాలా ఇబ్బంది పడుతుంటానే, మరి ఈయనకి జలుబు చేస్తే ఇక పాపం, ఆవిడ సరస్వతీమాత,
ఆహా
ధన్యుణ్ణి చదువుల తల్లిని దర్శించాను, పోతన గారు రాస్తాడు, అంబన వంబుజ్వలకర అంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా సుంబిత దిగ్విభాగ శృతి చూశాడు వశిష్ఠ మహర్షుల వారు, ఇదిగో మార్కండేయ పిలుస్తున్నాయి, బ్రహ్మదేవుడు మీ ఇంట్లో మా కేశవ చూడు కుచ్చులు టోపీ పెయ్య చుట్టూపు ఏమిటండి?
అదేనో చతుస్సార పర్యంతం ప్రహ్లక్ష్మణ.
వెంటనే మార్కండేయుడు వెళ్లి బ్రహ్మదేవుడి పాదాల మీద పడి అంట అట్ట చక్కని కీర్తన రాశారు నారాయణ దాస్ గారు.
నౌమితే చరణ సరసి చేయుగళే, నౌమితే చరణ సరసి చేయుగళే, తామర తవ పాదగని గళే, జల జయ కల్పకతు కామిత జల జయ కల్పకతు కామిత జల జయ చర హృదయ కఠిన చెల్లే, నౌమితే చరణ సరసి చేయుగళే. పాల వేదలోల సుగుణ జాల నిరత వాణి మనోనుకూల సత్యశీల నిఖిల స్మృత జన దయాల వాల మౌమితే చరణ సరసి చేయుగళే.
ప్రార్థించి బ్రహ్మదేవుడి పాదాల మీద పడి చతుస్సార పర్యంతంలో బ్రాహ్మణేభ్య సంభవత వాక్యండి శర్మన్నహంభోభివాదయి అని ఎప్పుడైతే నమస్కారం చేశాడో బ్రహ్మదేవుడు చాలా ముచ్చటపడ్డాడు. ఈ పిల్లవాడిని ఎత్తుకున్నాడు, ఎత్తుకొని చెక్కుల కాంచుకున్నాడు, చెయ్యి పైన పెట్టాడు. చిరాయుర్భవ 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 అని విధి దీవించ ఋషులు హాసము చేయరు. చిరాయుర్భవ 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 అన్నట్ట బ్రహ్మదేవుడు. అప్పటిదాకా దిగబట్టుకొని చూస్తున్నటువంటి ఈ మహర్ష్యాదులు అప్పుడు ఒక్కసారి అన్నారు. ఎందుకన్నావు అన్నాడు బ్రహ్మదేవుడు. కనుల కనుల ఎందు కొంచెము కెంపు దోపగా ఎందుకన్నావు అన్నాడు. అత్రి మహర్షి నువ్వు చెప్పు, నా వల్ల కాదు. జమదగ్ని నువ్వు చెప్పు, కోపంతో ఉన్నాడు నేను వెళ్ళిన దగ్గరికి. విశ్వామిత్ర నువ్వు నేనా? నేను పోయి ఒకటంటే ఆయన రెండంటాడు, ఆయన రెండంటే నేను నాలుగంటాను, మళ్ళా కథ మారిపోతుంది. నేను వెళ్ళిన ఇక ఆఖరికి వశిష్ఠ మహర్షి తమరికి తప్పదన్నారు. సరే ఏం చేస్తా అన్నాడు వశిష్ఠుడు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అన్నట్ట, ఓయప్ప ఓ తండ్రి అన్నట్ట అసలు ఎత్తుకోగాని,
ఓయప్ప 16 వత్సరములాయువు వీనికి శంభుడిబ్బగా తప్పునే నీదు దీవన విధంగున నవ్వితి మనసు చెప్పగా
ఓ తండ్రి, 16 సంవత్సరాల ఆయుర్దాయం ఈశ్వరుడు ఈ పిల్లవాడికిస్తే తమరు చిరాయుర్ధవా అన్నారు సృష్టికర్తలు. మరి మీ మాట జరుగుతుందా? లయకర్త ఆయన మాట జరుగుతుందా? ఆయన మాట జరగదా? మీ మాట జరుగుతుందా? మీ మాట జరుగుతుందా? ఆయన మాట జరగదా? అందుకని మాకు కొంచెం నవ్వు వచ్చింది. నవ్వాం అంతే. అల్లా మహర్షి అదులారా, మీరు వదులుంచుకున్నారు, నాకు తగిలించారు. ఈ మాట మరి ముందరెందుకు చెప్పలేదు?
తమరు అడిగితే కదా.
నాయన రా అంటే వాడు వచ్చా కాళ్ళ మీద పడే, మీరేమో చిరాయుర్భవం అంటే మేమేం చేసేది? అవునులే, ఇది కొంతమందికి లక్షణం. వాడి జేబులో 4 రూపాయలుంటే ఉంచుకోడు, అంతవరకు బాగానే ఉంది. మన జేబులో ఉంటే ఉండనివ్వడు. ఇది పాడి లక్షణం. మీరు పడ్డారు కాదు, నన్ను కూడా పడేయాలా? ఇప్పుడు ఏం చేయడం? నా మాటే అబద్ధమైపోతే సృష్టికి విలువ ఉంటుందా? పోనీ నా మాట జరిగిందనుకోండి బ్రాహ్మణవాక్ అమోఘం అని అంటారా? జరగలేదనుకోండి బ్రహ్మదేవుడి మాటే జరగకపోతే ఇక బ్రాహ్మణ మాట లెక్క అంటారా? ఏం చేయడం ఇప్పుడు? చిత్తం మీరేం చేసినా సరే అంతేగా. మరి సరే ఒక పని చేయండి. ఏమిటి? 16 ఏడు రాగానే వీణ్ణి నిశ్చలవతితో శివారాధన చేయమని చెప్పండి. వీడు నిశ్చల తత్వంతో గనక నిశ్చల మనస్వి అయి ఆ నిర్గుణుడైనటువంటి ఈశ్వరుణ్ణి సర్వజగద్రక్షకుణ్ణి లయకర్తను గనక నిరంతరం ధ్యానిస్తున్నాడని నాకు నమ్మకం దోస్తే అప్పుడు వీడి కోసం నేను కైలాసం వెళ్లి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాను. ఆయన అనుగ్రహించాడా వాడు చిరంజీవైతాడు. మీ మాట దక్కుతుంది, నా మాట దక్కుతుంది, బానే ఉంటుంది. వాడ వాడలా చెయ్యక ఆయన అనుగ్రహించకపోయినట్టయితే అప్పుడు మార్కండేయుడు, వాడి తల్లి, వాడి తండ్రి, మీరు, మీ భార్యలు, నేను, సరస్వతీదేవి, ఈ సత్యలోకం అంతా కలిసి గోదావరిలో దూకుదాం. అచ్చేత ఆ పని చేయండి అన్నారు. చూస్తామన్నారు. అక్కడి నుంచి ఏమి వెళ్ళొస్తాము. అలాగే మళ్ళా వెళ్ళబోతూ మార్కండేయుడి దగ్గరికి వెళ్ళి చతుర్స్వార్మణిందం గోబ్రాహ్మణేభ్య సంబోధి దాలయన పో ఇందా పెట్టావుగా హేబా పెట్టావు కొద్దిగల దాకా హిజాలు పో. వాడు చెప్పినట్టు విని వెళ్ళి వెంటనే అక్కడి నుంచి వస్తూ ఈశ్వరుడి మహత్యం చెబుతున్నారట మార్కండేయుడికి వాళ్ళు. నాయన విన్నావు కదా బ్రహ్మదేవుడి మాట, చాలా సంతోషం మహర్షి యాదలారా. నాకు పట్టుమని 10 ఏళ్ళే అప్పుడే బ్రహ్మలోకం చూశాను, సృష్టికర్తను చూశాను, చదువుల తల్లిని చూశాను. నేను చాలా అదృష్టవంతుణ్ణి, మీ దయ కలిగింది. ఆయన మాట విన్నావు కదా నాయన, ఈశ్వరుణ్ణి నమ్ముకో, ఈశ్వరుడు చాలా గొప్పవాడు, అంతకంటే గొప్పవాడు లేడు. అందుకనే అన్నా వినుమాగరుని చరిత్రము పన్నుగరా శివభక్తిని అన్నా వినుమాగరుని చరిత్రము పన్నుగరా శివభక్తిని అన్నా వినుమ పన్నగేంద్ర భూషణుడు కేసిధారుడు పన్నగేంద్ర భూషణుడు కేసిధారు ఎల్ల రాణి కరుణారసకి తజుడు సల్లు తామరుడు పురగరుడు రాణి కరుణారసకి తజుడు సల్లు తామరుడు బుధగరుడు ముక్కల్లుడగిల జగల్ తపల్ల దిగ్భయుడు వినువా
సాగరు నిశ్రము పన్నుగా శివభక్తి మరు అన్న నాయన ఎల్లరాని కరుణారస హృదయుడు తన్ను తామరుడు పురహరుడు ముక్కన్నుల ధర నందివాసుడు అఖిల జయన్నీయంత పార్వతీ ప్రియుండో ఎన్న ఎల్లరాని కరుణారస హృదయుడు అతడు. ఈశ్వరుణ్ణి మించిన దేవుడు లేడు ఆయన. ఆయన శ్మశానంలో ఉంటాడురా, ఆయన భక్తులు బంగారు మేడల్లో ఉంటారురా, ఆయన సర్పహారాలు వేసుకుంటాడురా, ఆయన భక్తులు తారాహారాలు ధరిస్తారురా, ఆయన తోలు కట్టుకుంటాడురా, ఆయన భక్తులు దుకూరాలు ధరిస్తారురా, ఆయన పుర్రెతో అడుక్కుంటాడు, ఆయన భక్తులు బంగారు కంచాల్లో తింటాడు. మరి ఏమండి ఆయన అంత గొప్పవాడు అంటున్నారు కదా, మరి ఆయనకెందుకు లేదు ఐశ్వర్యం? అంటే కూడబెట్టడం నేర్చుకున్న వాడికి ఇచ్చే గుణం తగ్గిపోతుందిరే అబ్బాయి. అందుకని తానే కూడబెట్టుకోవడం నేర్చుకుంటే తన భక్తులకు సరిగా ఇవ్వలేనేమోనని ఈశ్వరుడు తాను దరిద్రుడుగా ఉండి తన్ను ప్రార్థించిన వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు ఇస్తున్నాడు రా. చెడు ఈశ్వరుడు ఆయనకి ఇవ్వడమే పని రాసలు, ఇంకో పని లేదురా. రావణాసుడు ప్రార్థించాడు, నీకేం కావాలన్నాడు? ఆత్మలింగం కావాలన్నాడు, తీసుకో. అర్జునుడు ప్రార్థించాడు, నీకేం కావాలన్నాడు? పాశుపరాస్త్రం కావాలన్నాడు, తీసుకో. శ్రీ మహావిష్ణువు ప్రార్థించాడు, నీకేం కావాలయ్యా అన్నాడు? తమరి సుదర్శన చక్రం దయచేయండి అన్నాడు, తీసుకో. గౌరీదేవి ప్రార్థించింది, నీకేం కావాలన్నాడు? తమరి శరీరమే కావాలన్నది, తీసుకో. సగం శరీరం అమ్మవారికి ఇచ్చి ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు అయినాడు. త్యాగమే ఆయన సత్తు. అమాయకుడు, మహానుభావుడు. దేవతలు రాక్షసులు సముద్రాన్ని మధించినప్పుడు లక్ష్మీదేవి పుట్టింది, నే చేసుకుంటా అన్నాడు విష్ణుమూర్తి గారు. కల్పవృక్షం పుట్టింది, మా ఇంట్లో వేసుకుంటా అన్నాడు దేవేంద్రుడు. కామధేను పుట్టింది, మా దొడ్లో వేసుకుంటా అన్నాడు దేవేంద్రుడు. అమృతం పుట్టింది, కొట్టుకొని తెచ్చారు దానికోసం, మాకు కావాలంటే మాకు కావాలి. హాలాహలం పుట్టింది, విషం ఇది ఎప్పుడు పుచ్చుకుంటాడు? అయ్యా దేవేంద్రుల వాళ్ళు తమ ఏమైనా పుచ్చుకుంటారా? అదే అన్నీ నేనే పుచ్చుకుంటే బాగుండదు ఇంకెవరికైనా. అయ్యా శ్రీ మహావిష్ణువు గారు తమరేమైనా పుచ్చుకుంటారా? అబ్బే లక్ష్మీదేవిని తీసుకున్నాగా బాగుండదు. ఎవడు తీసుకున్నారు? పరమేశ్వర మీరు తప్పదు, మీరు పుచ్చుకోండి అన్న. పక్కనేమండి పార్వతీదేవి, పుచ్చుకోమంటావా అన్నట్టు? ఎంత ఇష్టం లేనిపోయినావైనా ఒక నిమిషం పుచ్చుకోమంటుందా? డబ్బులుగా పుచ్చుకోండి అన్నట్టు పార్వతీదేవి. కాబట్టి ఇప్పుడు మొగుడంటే ఇష్టం లేని పెళ్ళా ఉందో మొదట ఆవిడెవరో పార్వతీదేవి అంటే పళ్ళు రాలిపోతాయి. ఇక్కడ పోతల గారు రాస్తారు, మృంగడి దిగరలమనియును మృంగడి వాడు విభుడని మృంగమనే సర్వమంగళమయ్యా
బాలచంద్రమౌళి పాదమును విడక కాలు నొర్చి వేగమెరమ్ము కొడుగా అంగము శైత్య పైత్యములంట నీక గంగాదేవి నిన్ను రక్షిస్తుంది నాయన. కోమలమగు నీ మేలు కుందింపబోక భూదేవి నిన్ను కాపాడుతుందిరా అబ్బాయి. పవలు రాత్రి కూడా తాపము నొందనీయక రవిచంద్రులు నిన్ను రక్షిస్తారు నాయన. అయ్యా నీ అయ్య వేల్పని ఎందునేని తండ్రి నీ తండ్రి పాదము దప్పనేని అన్నా నీ అన్న నుడికెదురనడనేని గరళ కల్చుడు నిన్ను బ్రోసుగాత కుర్రా నీకా
తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే గాని మేం కాదు నాయన, వాళ్ళని నమ్ముకో, జాగ్రత్త బాబు వెళ్ళిరారా అని దీవెన పెట్టారట తల్లిదండ్రులు. ఆ పిల్లవాడు గున్న ఏనుగులాగా ఏ విచారం లేకుండా నడిచి వెళ్ళాట. గోదావరి తీరం చేరాట మార్కండేయుడు. చక్కగా ఓ శివలింగాన్ని చేసుకున్నాడు, ఆరాధన మొదలుపెట్టాడు. గోదావరి తీరం అంతా శివలింగాలే. ఈ ప్రాంతానికి వస్తే కాళేశ్వరం అద్భుతమైనటువంటి శివక్షేత్రం. ఇక్కడికి వస్తే వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారు. అటు వెళితే భీమేశ్వరుడు ద్రాక్షారామంలో. ఇంకా కొంచెం యువతలకు వస్తే కొప్పులింగేశ్వరుడు. ఇంకా సవతలకు వెళితే మందేశ్వరుడు. మందేశ్వరుడు అంటే రావులపాలెం దగ్గర శనేశ్వరుడు చేసిన ప్రతిష్ట. అక్కడ నూనెతో అభిషేకం చేస్తే ఈశ్వరుడికి శని దోషాలు ఉండవంటారు. కావండి కొప్పులింగేశ్వరుడు అమలాపురం దగ్గర కొత్తపేట దగ్గర. నేను అక్కడ కథకు వెళ్ళాను. కొప్పులింగేశ్వరుడు ఇక్కడ అన్నారు. కొప్పులింగేశ్వరుడు ఏమిటన్నారు అంటే ఆ శివలింగానికి ఒక కొప్పు ఉంది. కొప్పు ఉండడం ఏమిటన్నాడు. ఆ శివలింగ ఆ శివుడి పూజారు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప భక్తుడు, శివభక్తుడు. కానీ చిన్న ఆ రాజుగారు శివుడికి పూజ చేయమని ఇచ్చిన పూలు శివప్రసాదం అనేవాడు. ఒక రోజు ఈయన ఇచ్చేటప్పటికి దాంట్లో రెండు వెంట్రుకలు ఉన్నాయి. ఏమయ్యా ఈ శివప్రసాదంలో వెంట్రుకలు ఏమిటి అన్నాడు. ఈయన అన్నాడు మా శివుడికి జటాజూటం ఉందండి, ఆ జటాజూటంలో వెంట్రుకలు ఉన్నాయి. ఏంటి శివుడికి జటాజూటం దాంట్లో వెంట్రుకలా? అవునండి మా శివుడి కొప్పు ఉందండి అన్నాడు. మీ శివుడి కొప్పు ఉందని నువ్వు నిరూపించాలైనా నిరూపించాలి, లేకపోతే నీ తలకాయనే తీసేస్తాను. తెల్లవారు చూసుకోండి కనపడుతుందని అన్నాడు. కాని ఏదక్కడ కొప్పు? వెంటనే వెళ్ళాడు, తలుపులు వేసుకున్నాడు, లోపల కూర్చున్నాడు. శివా శంకర మహాదేవా శంభో, శివా కైలాసవాస భోళా శంకర, మా తాతయ్యని సేవ చేశాడు, మా నాయన్ని సేవ చేశాడు, నేను నీ సేవ చేస్తున్నాను. రేపు నా బిడ్డలకు ఇదే పని, నీ సేవ చేస్తారు. ఒక చిన్న వ్యసనం ఉన్నంత మాత్రం చేత నా తలకాయ తీస్తావుటయ్యా భోళా శంకర శివ మహాదేవ. నువ్వు తెప్పితే నా తలని ఎవరు కాపాడుతారు? శివా రక్షించు, నీకు కొప్పైనా రావాలి, లేకపోతే నా తలైనా పోవాలి అని ఆ శివలింగానికి వేసి తలకాయలా గుద్దుకున్నాడు. నెత్తురు వచ్చింది, నెత్తుడితో శివుడికి అభిషేకం అయిపోయింది. సొమ్మసిల్లి పడిపోయాడు. తెల్లవారు కానీ రాజుగారు వచ్చాడు, తలుపులు తీశాడు. వచ్చి చూస్తే శివుడికి కొప్పు కనపడుతుంది. ఏమయ్యా పూజారి గారు, ఈ కొప్పు శివుడికే వచ్చిందా, నువ్వు పెట్టావా? కావాలంటే మీరే చూసుకోండి. ఈ రాజుగారు వెళ్ళి రెండు వెంట్రుకలు లాగితే నెత్తులు వచ్చింది. ఆయనకు చూపు పోయింది. వెంటనే ఆయన చెంపలు వేసుకొని మహాదేవా శంభో శంకరా సర్వాపరాధ క్షమ క్షమించండి అంటే మళ్ళీ ఆయనకు చూపు వచ్చింది. ఆయన కొప్పులింగేశ్వరుడు. పనివేళ ఇలా ఎక్కడ పడితే అక్కడే శివలింగాలు. వెంటనే శివలింగం చేసుకున్నాడు మార్కండేయుడు, ఆరాధన మొదలుపెట్టాడు. ఓం నమస్తే రుద్రమన్యమవతో శైశవే నమః. వేదంలో మొదటి పన్నం. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామృతతే నమః. యాతైషు శివతమా శివం బభూవతే ధనుః. శివాసరబ్జా యాతవత జానోర్ద్రమృణయ యాతే రుద్రశివా తనూరఘోరాపాపకాశిని తయారస్తనభాసంతమయాగిరిశుంఖాభిజాగసీ యామిషుంగిరిశుంతహస్తే బిభరిష్టస్తవే శివాంగరత్రతాంగరమాహింసే పురుషం జగతు. త్రియంబకాయ త్రిపురాం సకాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.
നമസ്തോമായ നമസ്താമ്രായ അരുണായ നമസ്തംഗായ ഉഗ്രായ ഭീമായ നമോഗ്രേ വധായ ദൂരേ വധായ നമോ ഹംപ്രേ ജഹനീയസേ ച നമോ വൃക്ഷേഭ്യോ ഹരികേശേഭ്യോ നമസ്താരായ നമസ്തംഭവേ മയോഭവേ നമസ്തംകരായ നമസ്കരായ നമശിവായ ശിവതരായ ഏകാദമേ ചിസ്രസ്തമേ പഞ്ചതമേ സപ്തമേ നവതമേ ദശമേ ഏകാദശമേ തച്ഛയോ രാവണീമഹേ ഗാതം യജ്ഞായ ഗാതം യജ്ഞപദേ ദൈവീ സ്വസ്ത്രസ്തുര സ്വസ്ത്രം മാനോഷേഭ്യ ഓർധ്വഞ്ജിഗാധുവേഷജം സന്നോ അസ്തു ദ്വിപദേ ചഞ്ചതുഷ്പദേ ഓം ശാന്തേ ശാന്തേ ശാന്തിഃ സഹസ്രശീരുഷാ പുരുഷഃ സഹസ്രാക്ഷ സഹസ്രപാത് സപൂർവം വിശ്വതോ വൃത്വ അച്ചതിഷ്ടദ്ദശാംഗുലം പുരുഷ ഏവേദം സർവം ഓം നിധനപതയേ നമഃ.
അഭിഷേകം ചെയ്താട് യഥാവിധിഗാ മാർക്കണ്ഡേയുടെ അർച്ചന ചേസ്തുന്നാടു.
ഓം നിധനപതയേ നമഃ. നിധനപതാന്തികാജ നമഃ. ഊർധ്വാജ നമഃ. ഊർധ്വലിംഗാജ നമഃ. ഹിരണ്യാജ നമഃ. ഹിരണ്യലിംഗാജ നമഃ. സുവർണാജ നമഃ. സുവർണലിംഗാജ നമഃ. ദിവ്യാജ നമഃ. ദിവ്യലിംഗാജ നമഃ. ഭവാജ നമഃ. ഭവലിംഗാജ നമഃ. സർവാജ നമഃ. സർവലിംഗാജ നമഃ. ശിവാജ നമഃ. ശിവലിംഗാജ നമഃ. ജ്വലാജ നമഃ. ജ്വലിംഗാജ നമഃ. ആത്മാജ നമഃ. ആത്മലിംഗാജ നമഃ. പരമാജ നമഃ. പരമലിംഗാജ നമഃ. ഏതത് സ്വപസ്യ സൂര്യസ്യ സർവലിംഗഗ്നു സ്ഥാപയതി പാണിമന്ത്രം പവിത്രം.
ഐദു മുഖാല ഈശ്വരുടിക്ക് ഐദു ധ്യാനമന്ത്രാലുണ്ടായി.
സജ്ജോ ജാതം പ്രവജ്ജാമി സജ്ജോ ജാതാജവൈ നമോ നമഃ. ഭവേ ഭവേനാദി ഭേഭോ സ്വമാം ഭവദ്ഭവാജ നമഃ. ഭവദേവാജ നമോ ജ്യേഷ്ഠായ നമഃ. ശ്രേഷ്ഠായ നമോ രുദ്രാജ മക്കാളായ നമക്കലവികരണാജ നമോ. ബലവികരണാജ നമോ ബലാജ നമോ ബലപ്രമുധനാജ നമസ്ത്രോ ഭൂതതമനാജ നമോ മനോന്മനാജ നമഃ. അഘോരേഭ്യോ തഘോരേഭ്യോ ഘോരഘോരതരേഭ്യ സർവേഭ്യ സർവസർവേഭ്യോ നമസ്തേസ്തു ദ്രുഡൂപേഭ്യ തത്പുരുഷായ വിദ്മഹേ മഹാദേവായ ധീമഹി തന്നോ രുദ്ര പ്രചോദയാത്. ഈശാന സർവവിദ്യാരാമീശ്വര സർവഭൂതാനാം ബ്രഹ്മാധിപതി ബ്രഹ്മണോധിപതി ബ്രഹ്മ ശിവോ മേ അസ്തു സദാ ശിവോ. നമ പാർവതീപദേ ഹര ഹര മഹീദേവ.
ബ്രഹ്മപുരാരിസുരാർച്ചിതലിംഗം നിർമ്മലഭാസിത ശോഭിതലിംഗം ജന്മജ ദുഃഖ